కృష్ణసంజీవిని విద్యాలయాలు నేర్చుకోవడానికి శుక్ర మహర్షి దగ్గరికి వస్తాడు. కథ తెలుసు కదా, కథ గురించి నేను చెప్పడంలే, మీకు రావాల్సినటువంటి అవగాహన గురించి చెప్తున్నాను. నేను బృహస్పతి యొక్క కొడుకే మృత సంజీవని విద్య తెలియదు, ఎందుకంటే వాళ్ళకి మృత్యువు అంటే ఏమిటో తెలియదు. దేవతలకు మృత్యు అంటే ఏం తెలుసు? కడుపు నిండా ఉన్నవాడికి ఆకలి ఏం తెలుస్తుంది? తెలియదు. అంచేత వాడు మృత సంజీవిని విద్య అమరత్వం యొక్క స్థాయి తెలుసుకోవాలి అంటే ఏమవ్వాలి? ముందు చదవటం నేర్చుకోవాలి. మనం అది నేర్చుకోవాలి అంటే ఈ అమృతత్వ విద్య మర్చిపోవాలి. జరిగినది అదే. కానీ అమృతత్వ విద్య ఎందుకు మర్చిపోవటం? సినిమాల్లో అక్కడ చూపిస్తూ ఉంటాడు మీకు ఆ హీరో గారు, అవరు చేయి వెనక్కి పెట్టుకుని మరి దెబ్బలాడతాడు. ఎందుకు చేయి వెనక్కి పెట్టుకుని మరి దెబ్బలాడటం అంటే విలన్ అంత హీరోడు అని చెప్పడం, నిన్ను చావగొట్టడానికి నేను చేతులు కూడా ఉపయోగించుకోకల్లే. అలాగే అమృతత్వ విద్య నేర్చుకోవడానికి ముందు మీరు మొట్టమొదటి ఏం చేయాలి? అమృతత్వాన్ని మర్చిపోవాలి మీరు. అమృతత్వాన్ని మర్చిపోవాలి మీరు. చాలా మంది ఈ ప్రశ్న వేధిస్తూ ఉంటుంది, నిజంగా భగవంతుడు స్వరూపాలే మనం అయినప్పుడు మరి ఎందుకు ఇలా అయిపోయాం? రకరకాలైనటువంటి జవాబులు ఉన్నాయి. అందులో ఒక జవాబు ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పోలీసు దొంగ, అందులో ఒకడు పోలీసు ఒకడు దొంగ. అంటే వాడిని చూడగానే, పోలీసుని చూడగానే దొంగ ఏమవ్వాలి? పరిగెట్టి పారిపోతూ ఉంటాడు. పోలీసు వాడు వెంటబడతాడు, ఈ లోపల అమ్మ విజిలేస్తుంది, వచ్చే ఆడుకోండి టైం దాటిపోయింది వచ్చేయండి అని. అప్పుడు పోలీసు లేదు, దొంగ లేదు. కానీ అంతవరకు ఎంత స్ట్రిక్ట్ గా నియమాలతో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా నియమాలు అతిక్రమిస్తే ఏం చేస్తాడు? నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు నియమాలు అతిక్రమించకూడదు. అది జరిగింది. కానీ జరిగి ఏం జరిగిందంటే మనం మర్చిపోయాం అన్న సంగతి మర్చిపోయాం. కావాలని మనం మర్చిపోయాం. అమృతత్వ స్థాయిలో జీవించగలిగేటటువంటి మనము ప్రతి కోరికను తక్షణమే సాధించుకోగలిగినటువంటి మనము మరి అది ఎలాగా ప్రూవ్ చేయాలి? గురువులు వాళ్ళ జీవితంతో ప్రూవ్ చేస్తారు. వాళ్ళ యొక్క జీవిత విధానంతో వాళ్ళు మనకి చెప్పగా చెప్తూనే ఉంటారు, మీరు జీవించడానికి బాహ్య వనరులు ఏమీ అవసరం లేదు, ప్రకృతిలో కావలసినంత సంపద ఉన్నది, అడుక్కోక్కర్లేదు అవన్నీ. కాట్వాళ్ళ బాబా గురించి చెప్పాను కదా నేను, ఆయన దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమానికి ఎందుకో ఒకసారి కొన్ని వందల మంది వచ్చారు, సుమారు 720 ఎంతమంది వచ్చారు భోజనాన్ని. భోజనానికి అంత లేదు, స్వామీజీని అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామీజీ యొక్క బర్త్డే ఏదో అయింది, దానికోసం వచ్చారు వాళ్ళు అక్కడికి. రాత్రి అయిపోయింది, వాళ్ళకి భోజన వసతి తయారు చేయాలి. సరే ఇంకేమన్నారు, టాట్వాల బాబా ఎక్కడ ఉంటాడు? టాట్వాల బాబా కాదు, ఏంటది, ధోని వాళ్ళ బాబా ఎక్కడో ఉంటారు, పడుకొని చూడు నర్మదా నది ఉంటుందా. సరే వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాడు శిష్యుడు. వెళ్తే ఆయన ఒక కాలు నర్మదా నదిలో పెట్టాడు, ఒక కాలు ఇసుకలో పెట్టాడు, పడుకుని ఉన్నాడు హాయిగా. స్వామీజీ ఇలా అయింది బాబా, సరే ఇసుక తవ్వు అక్కడ తీసుకుని అన్నాడు. తవ్వేరు ఇసుక తీసుకుపోయారు. 700 మందికి భోజనం సరిపోయింది. మన విద్య మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఏమని చెప్తున్నారు గురువులందరూ? అది మీ యొక్క జన్మ హక్కే. మీకందరకు చాలా సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి సహజమైనటువంటి స్వభావం అది. అందువల్ల వాళ్ళకి గర్వము ఉండదు, అహంకారం ఉండదు. మామూలు 10 రూపాయల నోటు ఉన్నవాడిని 100 రూపాయల నోటు ఉన్నవాడు చూస్తే ఎంత విలువ మిగుతాడు? నా దగ్గర 100 రూపాయలు ఉంది. కానీ గురువులకి ఎందుకు అహంకారం రాదు అంటే, అహంకారం ఎప్పుడు వస్తుంది? ఎదుటవాడు నాకంటే హీనుడు అనుకుంటే, వాళ్ళకి తెలుసును హీనుడు కాదని. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము గురు సాంప్రదాయంలో చెందినటువంటి గురువుల కంటే తక్కువ కాదు. కానీ తక్కువ అని భ్రమిస్తున్నావు. భ్రమిస్తున్నప్పుడు తెలిసిన వాడు భ్రమలో పడ్డా, నాకేమీ లేదు నాకేమీ రాదు అన్నావు అనుకో నువ్వు. కానీ ఎదుటవాడికి తెలుసు, వీడికి అన్నీ తెలుసు అని. అప్పుడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నాకేమీ రాదు అని ఎరుటవాడు ఒప్పుకోడు కదా. అలాగే గురువులు ఒప్పుకోరు మీకేమి చేత కాదు అంటే. మరి చేత కాదు కదా నేను అంటాను, దానికి ఏం చేస్తాను, మీరు పెద్ద పెద్ద యాక్టర్ల కంటే కూడా గొప్ప యాక్టర్లు మీరు, మీ నటనలో జీవించేస్తున్నారు మీరు పూర్తిగా. అసలు ఏ ఇష్టం మాత్రం కూడా మీరు చెక్కు చెలాటం లేదనమాట, ఎన్ని రకాలుగా గురువులు చెప్పినా. మరి దీనన్నిటికీ బేసిస్ ఏంటని, మన యొక్క అమరత్వము, మన యొక్క ఈ సర్వసామర్థ్యము, మన యొక్క ఈ సర్వజ్ఞత ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, గురువులు చేయగలిగేటటువంటి అన్ని పనులకి బేసిస్ ఏమిటి అంటే నేను ఉన్నాను అనేటటువంటి భావనను మర్చిపోగలగాలి. అది తప్ప అన్ని మర్చిపోతాం మనం. బేసిస్ అది అహంకారము ఉండకుండా ఉండాలి. ఎక్స్పర్ట్ అయినవాడు అహంకార రాహిత్యంతోనే పనులు చేస్తాడు అన్నది కూడా గమనించమని చెప్పాను నేను మీకు. ఒక విషయంలో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయావు అనుకో, బాగా వచ్చేసినాక ఇంకోటి చూడు. ఇప్పుడు వంటలు అవి చేస్తూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు, ఉప్పు వేసేస్తూ ఉంటారు, అదంతా వేసేస్తూ ఉంటారు, వాళ్ళని కురుస్తూ ఉంటారు ఏంటి, ఇంకొలవరు. వాళ్ళు సమానంగా ఏమవుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, కావలసినటువంటి పాళ్ళల్లో ఎలా పడుతున్నాయి, అహంకారం లేదు కనుక. కానీ మీలో మీకే చాలాసార్లు చూసుకోండి, ఇవాళ వంట చాలా బాగా చేయాలనుకున్నాను అనుకోండి, మీరు గ్యారంటీ ఆ రోజు వంట తగ్గ అడుగుతుంది. ఇంచేత అంటే అహంకారం వచ్చింది. సో సింపుల్, అంతకంటే ఏం లేదు అక్కడ. అందరూ వాళ్ళు చెప్పి వెళ్తారు, ఇవాళ మా బాస్ వస్తున్నాడు, మా బాస్కి ఫలానా వంట చాలా ఇష్టం అని భర్త చెప్పి వెళ్తాడు, అలా వంట తగలడుతుంది. ఎందుకు తగలడుతుంది, రోజు చేస్తున్న వంటే కదా. ఎందుకు తగలడుతుంది అంటే రోజు చేస్తున్నటువంటి వంటలో అహంకారం లేదు, నేను వంట చేస్తున్నాను అనేటటువంటి భావం లేదు. ప్రసన్నాలు అవి ఎందుకు చాలా బాగా రుచికరంగా ఉంటాయి అన్నదానికి కూడా ఒక కారణం అది. చేసేవాడు వీళ్ళు బాగా తినాలి అనుకుని చేయడు, రుచిగా ఉండాలి అనుకుని చేయడు, ప్రసాదమే కదా. కానీ చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ భావం అర్థమైందా మీకు, అహంకారం రాహిత్యమే అన్నిటికీ మూల కారణము, అన్ని సుఖాలకి మూల కారణము అహంకార రాహిత్యమే. కానీ అహంకార రాహిత్యమే అన్ని సుఖాలకి మూల కారణము అని చెప్పినప్పుడు మీకు భ్రమ ఎలా ఉంటుంది అంటే నా కోరికలు తీరవేమో, నేను సర్దుకుంటానేమో, ఉన్నదాంతో సరిపెట్టుకోవాలేమో, అలా జరగదు. తమాషా అది. అహంకారం లేని మరుక్షణం నువ్వు విషయవ్యాపి అయిపోతావు. అహంకారం వల్ల నువ్వు ఈ శరీరానికి లిమిట్ అయిపోతావు. అహంకారం ఎప్పుడు ఉండదో అసలు నువ్వు ఈ శరీరానికి చెందవు. నువ్వు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. అది గురువుల యొక్క స్థితి. అహంకార రాహిత్యం పరమశూన్యము. కానీ పరమశూన్యములోచే రుచౌ అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవా అది విశ్వే నిషేధు ఎస్తన్న వేద కిం రుచాకరిష్యసి యా ఏత విదు సలిమే సమాస. సింపుల్ ట్రిక్ అదే. అందుకే పొద్దున్న సాయంత్రము మీరు చేసేటటువంటి ఆ ధ్యానము డైరెక్ట్ గా గురువుతో సంబంధం ఏర్పరుస్తుంది. సంబంధం ఏర్పరచదు, మీరే గురువు అయిపోతారు ఆ క్షణంలో. శిష్యుడికి గురువుకి ఆ క్షణంలో తేడా ఉండడు. మళ్ళా మీరు ధ్యానంలోంచి బయటకు వస్తారు, మళ్ళీ వేరు. కానీ ఆ క్షణంలో గురువుకి, గురు చైతన్యత్వానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పరమే వ్యోమన్ యొక్క స్థితికి మీకు ఏం తేడా లేదు. ఈ స్థితికి తీసుకెళ్ళటానికి అందరు గురువుల యొక్క ప్రయత్నము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రిక్ చెప్తాడంతే. కానీ ట్రిక్ అంతా దీనికి శరీరము మీద మీకు భ్రాంతి కలిగించడానికి కాదు, శరీరము నేను కాదు అని మీరు అవగాహన చేసుకోవటానికి. కానీ మీ మాటలన్నీ అలాగే ఉంటాయి, నా కాలు నా చెయ్య, నా కాలు నా చెయ్య, నా పుస్తకం అన్నట్టే. నా పుస్తకం అన్నప్పుడు నా పుస్తకం కాదు కదా. మరి నా కాదు అన్నప్పుడు, నా చెయ్య అన్నప్పుడు, నా శరీరం అన్నప్పుడు నువ్వు ఇది కాదు అని నీ భాష అదే, కానీ అనుభూతి అది కాదు. ప్రస్తుతం అనుభూతిలో నేను శరీరం నుంచి వేరు అని నువ్వు అనుకోవటం లే, శరీరము ఎదుగుతే శరీరము పెద్దదవుతాయి, నువ్వు పెద్దదయ్యావు, చిన్నదయ్యావు, ముసలివాడి అయ్యావు, చిన్నపిల్లవాడిగా ఉన్నావు, రోగిష్టవాడిని అయ్యావు, ఆరోగ్యం వచ్చింది. ఇదంతా దేనికి వచ్చే మార్పులు? శరీరానికి వస్తున్నటువంటి మార్పులు. ఈ మార్పులు ఏ గురువు ఆపలేడు. ఆపలేడు, ఎలా ఆపుతాడు? జరిగేవంతే ఆ గురువు. కానీ నేనే శరీరాన్ని కాదు అనేటటువంటి అనుభూతి మీకు ఎప్పుడైతే వస్తుందో, ఈ శరీరానికి కావలసినటువంటి మార్పులు, రిపేర్స్ మీరు చేసుకోగలుగుతారు తక్షణమే. మన ఎప్పుడూ కాదు. ఆ భావన పటిష్టం చేసేటటువంటి తల్లిదండ్రులు, ఆ భావన చెప్పగలిగేటటువంటి కుటుంబ సభ్యులు పెరగాలి. ఈ 56 రోజులలో మీరు మీ అంతటా మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అది. ఈ విషయాన్ని ఎన్ని వేల మందికి మీరు చెప్పగలిగితే అన్ని వేల మందికి చెప్పండి. తర్వాత చెప్తాం. తర్వాత మీరు చెప్పేది ఏంటి, అది అలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా దీని తర్వాత కొన్ని వేల సంవత్సరాల వరకు ఇదే విధమైనటువంటి ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏం జరగవు ఇంకా. కానీ భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అంటే, నా పేరు నీ పేరు చెప్పరు. ఏదైనా మాట్లాడితే ఏమంటారు వాళ్ళు, అప్పుడు పుట్టలేదంటారు. అంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకోవాలంటే మొదటి కండిషన్ ఏంటి, మీరు ఆ టైం ఇప్పుడు జీవించి ఉండాలి. అప్పుడే 6 నెలలో 3 నెలలో వాడుగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు చెప్తే నమ్మరెవరు కదా. అప్పుడు మీరు 90 ఏళ్ల ముసలి వాళ్ళగా కాళ్ళు చేతులు కలపలేని స్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఆ కాలంలో జీవించి ఉంటే లాభం లేదు. జీవించి ఉన్న ఆ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోలేదు, లాభం లేదు. కారణాలు ఏమైనా చెప్పుకోండి. మీరు కారణాలతో ప్రపంచానికి ఏ ఫలానా కారణం వల్ల నేను చేయలేకపోయాను అంటే ఎవడు వింటాడు? అలాగే ఈ 56 రోజుల్లో మీరు ఎన్ని వేల మందికి మీరు కనుక ప్రపంచానికి ఈ విషయాన్ని అర్థం చేసేటట్టు తెలపగలుగుతారు. ఏంటి తెలపగలగాలి? సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానమే. రేపు రాబోయేటటువంటి విద్యకు కానీ, రేపు రాబోయేటటువంటి యోగ విద్యకు కానీ, రేపు రాబోయేటటువంటి ఏ విధమైనటువంటి సిస్టమ్కైనా సరే, పాలిటిక్స్ లో కానీ, బిజినెస్ లో కానీ, దేంట్లో కానీ, సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానమే మూలము అని మీరు చెప్పగలిగినప్పుడు, ఈ 56 రోజులు మీరు ధన్యులైపోతారు. మీ వల్ల ఈ విషయాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు ధన్యులైపోతారు. కానీ అప్పుడు కూడా స్వాతంత్రం వస్తుందా భారతదేశానికి అంటే విక్రించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు, బ్రిటిష్ రవి అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని ఎదుర్కోగలవా, అసంభవం చెప్పేవాళ్ళే ఎక్కువ. మీకు కూడా అలాంటి వ్యక్తులే తారసపడవచ్చు. వాళ్ళు తారసపడ్డారు కనుక మీరు ఈ విషయాన్ని వదిలేసుకోవచ్చు. ఏదైనా చేసుకోండి. రిపీటెడ్ గా నేను చెప్పేది అదే, కాస్త మీరు జాగరూకతతో గురువుల యొక్క ఆ సందేశాన్ని వాళ్ళ జీవితముతో మీరు గ్రహించగలిగితే, వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేయండి. అందుకే మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్. అవగాహన చేసుకోండి. మనం అంత గొప్పగా జీవించగలవా? మనం చేయి పెట్టేస్తే రోగ నివారణ అయిపోతుందా? ఏమో చెప్పలేను. మీరు ఆ మౌన స్థితిలో ఉంటే ఏదైనా జరిగిపోవచ్చు. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరిగిపోవచ్చు. జరుగుతుంది అనగా గురువులు చెప్తున్నారు. సింపుల్ సీక్రెట్. ఇంకెక్కడ మీరు ఏ దీక్ష తీసుకోవాలి, ఏ గురువును ఫాలో అవ్వాలి అదంత ముఖ్యం కాదు. మీకు తగినటువంటి గురువు, మీకు ఏ విషయాన్ని నేర్పాలో ఆ విషయాన్ని నేర్పేటటువంటి గురువు ఖచ్చితంగా మీకు లభిస్తాడు. కానీ ఆ గురువు నేర్పేటటువంటి విషయం మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఈ మౌనంలోకి ప్రవేశించాలి. ప్రవేశించటం ఈ మౌనంలోకి వెళ్ళాలి. దాన్ని తురీయ స్థితి అన్నాము. బేసిస్ అది. పొద్దున్న సాయంత్రం కుటుంబ సభ్యులందరినీ ఒక చోట కూర్చోబెట్టండి, రిక్వెస్ట్ చేసుకోండి వాళ్ళని. 56 రోజులేగా అంటున్నావు, ఏమీ లాభం లేదనుకో, పోతే పోయిందో 50 రోజులు ఎంతకాలం మనం వేస్ట్ చేయటం లేదు. కానీ లాభం వస్తే పోయింది. ప్రపంచ చరిత్రని మార్చివేసేటటువంటి వ్యక్తులుగా మీరు మిగిలిపోతారు. మేము మానసికంగా చేసుకుంటాం మాస్టరు, ఇంకా చెప్పేది మీరు రకరకాల వేషాలు వేస్తారు. మీరు ఆ రకరకాలైనటువంటి వేషాలు గురువులు ఒప్పుకోరు. మీరు చేస్తే భౌతికంగా చేయండి, లేదా సాధ్యమైనంత వరకు మీరు ఆచరించుకోండి. చేసేటటువంటి ఆచరణ సామూహిక ఆచరణగా మార్చండి. మేము ఇంటి దగ్గర చేసుకుంటాం, అక్కడ చేసుకుంటాం అనేటటువంటి భ్రమను తొలగించుకుని ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఒక చోట ఏకత్రితం అయిపోయి సామూహికంగా చేయగలిగేటటువంటివి చేయాలి. అందువల్ల ఆశ్రమాలు స్థాపించబడింది. ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు అని గురువులకి తెలియదన్నా? ఎందుకు ఆశ్రమాలు? సామూహికత కోసం, కలిసి జీవించడం కోసం, కలిసి అవగాహన చేసుకోవడం కోసం, కలిసి ఒకే పని చేయగలగడం కోసం. మీరు ఇంటి దగ్గరే చేసుకోగలిగితే ఎందుకు ఇన్ని ఆశ్రమాలు? ఆశ్రమాల యొక్క ఎందుకు ఇన్ని విద్యాలయాలు? ఒక రెసిడెన్షియల్ కాలేజీ తర్వాత ఇంకో రెసిడెన్షియల్ కాలేజీ తెరిచిస్తున్నామే, ఒక కాలేజీ తెరిపోదా ఏంటి ఊరికి? ఒక ఊళ్ళో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఇంకా ఎన్ని కాలేజెస్ ఉండవచ్చు? అసలు లెక్కపోయింది. ఇప్పుడు ఈ 2-3 ఏళ్లలో వచ్చేటటువంటి రెసిడెన్షియల్ కాలేజెస్ పరంపర చూస్తే ఇదివరకు అయితే 14-15 ఎన్నో ఉన్నాయో లెక్క పెట్టుకునేవాళ్ళం మేము కాలేజెస్ మాట. ఇప్పుడు అంతా ఇంటర్మీడియట్ కాలేజెస్. మన గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ కంటే బెటర్ ఏమో కూడా అవి. ఇందుకు ఎన్ని కాలేజెస్? ఎందుకు అందరూ కలిసి ఒక చోట చేరటం? ఇంటి దగ్గర చదువుకోవచ్చుగా. మన ఆధ్యాత్మిక విద్య మీకు ఇంటి దగ్గర ఎలా వస్తుందని అనుకుంటున్నారు మీకు? అదేంటో తెలియని వాళ్ళు ఈ పుస్తకాలు చదవాలి, ఇది సిలబస్, ఇంగ్లీష్ మాకు వచ్చు, కెమిస్ట్రీ మాకు వచ్చు, ఫిజిక్స్ మాకు వచ్చు, లేకపోతే మా స్నేహితులకు వచ్చు అని పిల్లల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివించుకోవచ్చు కదా. సిలబస్ ఏదో తెలుసు మనకి. అయినా ఏం చేస్తున్నావు పిల్లల్ని? మామూలుగా ఫ్రీగా చెప్పేటటువంటి గవర్నమెంట్ కాలేజెస్ వదిలేసి 40,000, 50,000 ఇచ్చి రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పిస్తున్నాం. కానీ ఎంత బుద్ధిహీనమో మనము. ఆధ్యాత్మిక విద్య మీ అంతట మీకే వచ్చిస్తుందనే భ్రాంతిలో ఉన్నారు మీరు. రాదు, ఎందుకు వస్తుంది మీ అంతట మీకు? రాదు, మీ అంతట మీకు నేర్చుకోలేరు మీరు. మీకు మార్గదర్శకం ఇచ్చేటటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి. ఆ మార్గదర్శకం చేసేటటువంటి వ్యక్తి చెప్పినట్టు ఆచరించగలిగేటటువంటి సదుపాయాలు ఉన్నటువంటి పరిసరాలు కావాలి. గురువుల యొక్క చరిత్రలో మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతి మహర్షి, ప్రతి గురువు ఏం చెప్తాడు, కనీసం సంవత్సరానికైనా 3 రోజుల పాటు రండి అనేవారు శ్రీరాజ్ శర్మ ఆచార్య. మిగతా గురువులు ఎలా అన్నారో నాకు తెలియదు. కానీ ఎందుకు? ఎందుకంటే బ్యాటరీ ఛార్జ్ చేయించుకోవటానికి అనే మాట వాడేవాళ్ళని. పరిసరాలు, పరిసరాల యొక్క ప్రభావం చాలా 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 ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే మీరు ఉన్నటువంటి, జీవిస్తున్నటువంటి కుటుంబాలలో, సమాజంలో అంత కూడా ఆధ్యాత్మికతకు విరుద్ధముగా ఉండేటటువంటి జీవిత ప్రణాళిక తప్ప ఆధ్యాత్మికతకు ఉపరిగా ఉండేటటువంటి జీవిత ప్రణాళిక లేదు. అంచేత మీరు ఈ పరిధి దాటి వెళ్ళిన మరుక్షణం నుంచి మీరు నెగిటివ్ అట్మాస్ఫియరే. మరి ఇక్కడ ఏర్పరిచినటువంటి సిచ్యువేషన్ ఉండి ఇక్కడ ఉంటూ ఇక్కడ నెగిటివ్ అట్మాస్ఫియర్ తెచ్చుకుందాం అనుకోండి, చాలా తెలియని వాళ్ళం మనం. మరి వేళ పొద్దున్న పురుష సూక్తం శ్రీసూక్తం అయిపోయిందా? 12 సార్లు అయిందా? కంటిన్యూ చేయండి. 54 రోజులు ఆగకూడదండి. ఆ వేద మంత్రాల యొక్క విశిష్టత, ఆ వేద స్వరాల యొక్క విశిష్టత ఎందుకు చెప్తున్నాను? ఈ పరమే వ్యోమన్, ఆ మహాశూన్య స్థితి, అది గురువు. అసలు ఇంకో గురువుని మీరు వెతుక్కోక్కర్లే. ఇదే ఈ శూన్య స్థితి గురువు. మీకు నాకు కంటికి ఎదురకుండా ఉన్న ఈ శూన్యంగా ఉన్న ప్రదేశమే గురువు. దాన్ని ఒకళ్ళు కూటస్థం ఉన్నారు, ఒకళ్ళు యోగా ఉన్నారు, రకరకాలైనటువంటి పేర్లు. ఒకళ్ళు ఋతుంభర ప్రజ్ఞ అన్నారు, ఒకళ్ళు సమాధి అన్నారు. పేర్లు వెనకాతల పడకండి. మీరు మీకు అవగాహన అవ్వాల్సింది ఏంటి అంటే ఈ శూన్యం ఉందే ఖాళీ ప్రదేశం, ఎదురుకుండా మన కంటి కనిపిస్తున్నటువంటి ఖాళీ ప్రదేశం, అంత ఖాళీగా మీరు అయిపోవాలి. అశూన్యమైనటువంటి స్థితి, మహాశూన్యం లాగ బిందు. శ్రీచక్రం అది చేసేవాళ్ళు బిందు అంటారు, ఏదో ఒక పేరు. కానీ ఆ భావన ఏంటి అంటే నువ్వు నగణ్యము. బిందు అంటే ఏంటి? ఏమీ లేదని. డైమెన్షన్లెస్ క్వాంటిటీని బిందువు అంటాం సైన్స్ లో. అంటే దానికి లెంగ్త్ ఉండదు, పొడుగు ఉండదు, వెడల్పు ఉండదు, ఏముండదు. అంటే మన బిందు అంటే ఏంటనమాట? మహాశూన్యం, పరమేవ్యం. మరి మీరు అలా మారింది, ఇంకో దారి లేదు. కానీ అలా మారిన తర్వాత ఆధ్యాత్మిక విద్య యొక్క మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది. సమాధి పరాకాష్ట కాదు, ఆధ్యాత్మికత కూడా. ఆ సమాధి స్థితి మీకు అర్థం అవడానికి 10-12 ఏళ్ళు పట్టవచ్చు, ఇప్పుడు 2-3 నెలలు పట్టవచ్చు. ఎందుకంటే దాన్ని వివరించడానికి కావలసినటువంటి వ్యక్తులు ఉన్నారు, అంతేకాకుండా దానికి కావలసినటువంటి మెషిన్స్ ఉన్నాయి. మీరు నిజంగా మహాశూన్యంలో ప్రవేశించగలిగారో లేదో చెప్పేటటువంటి ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్స్ ఉన్నాయి. పూర్వకాలంలో అది లేదు, నువ్వు ఉన్నావో లేదో నీ యొక్క అనుభూతి జన్యులమేమో కాదో చెప్పలేము, కానీ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్స్ కనుక మీ బ్రెయిన్ ని కనెక్ట్ చేస్తే డెల్టా వేవ్స్ అని స్పెసిఫిక్ వేవ్స్ వస్తాయి యోగుల యొక్క మానసిక స్థితి. దాన్ని చూసి చెప్పవచ్చు మీరు ధ్యానం కరెక్ట్ చేశారో లేదో, డైరెక్ట్ గా మెజర్ చేయొచ్చు. మనం అదే తయారు చేయాలి అనే కోరిక నాకు, కానీ అది తయారు చేయాలి అంటే ఆ ముందు ఆ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి 10-15 వ్యక్తులైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే లాభం మనకి ఆ స్థితిలోకి వాళ్ళని తీసుకువెళ్ళి ఆ స్థితిలో వాళ్ళకి ఫీడ్ చేయగలిగాం అనుకోండి, ఫలానా వాళ్ళకి రోగాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళకి రోగాలు ఉన్నాయి, వాడికి అనుగుణం ఉండదు. ఇంచేత వాడు ఏ స్థితిలో ఉన్నాడు? మహాశూన్య స్థితిలో ఉన్నాడు. ఆ మహాశూన్య స్థితిలోకి మీ యొక్క శబ్దములు ప్రవేశించగలిగితే అవి తక్షణమే తీరిపోతాయి. అద్భుతమైనటువంటి ప్రయోగాలు మీరు చూడబోతున్నారు. మీ వల్ల అది జరిగితే ఇంకా చాలా ఆనందం. రాత్రి మేము విన్నామండి మాట్లాడుకుంటే ఎయిడ్స్ మా ఆయుర్వేదంలో మందు ఉంది. ఏదా మందు తెలీదు, ఉందంతే. విమానం మా రామాయణ మహాభారతాల్లో ఉంది, ఏది నువ్వు తయారు చేయి? అలాంటి పిచ్చి మాటలు మా కట్టిపెట్టి నిజంగా మనము ఆ స్థాయికి ఎదగగలమా? ఏ స్థాయికి ఎదగలగాలి? నువ్వు లేనటువంటి స్థితికి. కానీ నువ్వు అనుకోవటం కాదు, నువ్వు లేనటువంటి వాడు నన్ను తిట్టాడు, వీడు నాకు పూలదండ వేశాడు తెలీదు. ఆ మహాశూన్యానికి గురువులకి మీరు అనుకుంటారు వాళ్ళకి తెలుస్తోంది అని మనకి ఏమీ తెలియదు. రియాక్షన్ ఉంటుంది కనుక రాయి విసిరాడు వీడు రాయి విసిరుతాడు, పూలదండ వేశాడు వీడు దగ్గర తీసుకుంటాడు. కానీ ఈ గురువు ఒక్కటి రియాక్షన్ మాత్రమే, అది యాక్షన్ ఏ ఉండదు, తెలీదు వాళ్ళకి. కానీ నువ్వు నటిస్తున్నావో గురువుగా తెలీదు. ఎలా తెలుస్తుంది మీకు? అది నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది మీకు. ఏం అవ్వాలో గురువు యొక్క చరిత్రలో మీరు నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, మనము కొన్ని పనులు చేస్తున్నాం, కొన్ని పనులు ఇష్టపడి చేస్తాం, కొన్ని పనులు అయిష్టంతో చేస్తాం. గురువుల యొక్క ఆచరణలో కూడా మీకు ఇష్టత అయిష్టత కనిపిస్తుంది. ఆఖరికి శ్రీకృష్ణుడిని కూడా ఏమంటూ ఉంటాం మనం, పాండవ కాడు. మీరు అది అర్థం చేసుకోండి, నిజంగా అతను పాండవ పక్షపాతి అయి ఉంటే ఇంత మహాయుద్ధాలు జరగాల్సిన అవసరమే లేదు. శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర మీరు ఆ దృష్టితో చదవండి. మీకు ఆ విషయం బలంగా గెప్పించేశారు. ఆధ్యాత్మికత అంటే తెలియనటువంటి వ్యక్తులు, గురువు అంటే తెలియనటువంటి వ్యక్తులు మన బుర్రలకి ఈ విషయాన్ని ఎక్కించారు. ఏమనిక్కించారు? గురువుకి శిష్యుడి మీద విశేషమైనటువంటి ప్రేమ ఉంటుంది, ఉండదు. శిష్యుడికి గురువు మీద విశేషమైనటువంటి ప్రేమ ఉంటుంది, అది వేరే విషయం. ఎలా అర్థం చేసుకోండి, గురు చరిత్ర అలా చదవండి. మీకు చెప్పినటువంటి మహాత్ముల చరిత్ర మరి మీరు చదవటం మొదలెట్టారో లేదో నాకు తెలియదు, మొదలెట్టి ఉంటే మీరు దాన్ని అర్థం చేసుకోండి. గురువులందరూ కూడా ఒక మహాశూన్య స్థితిలో ఉంటారు. శూన్య స్థితిలో వాళ్ళకి ఏ అనుభూతి ఉంటుంది? వాళ్ళకి ఏ అనుభూతి ఉండదు. మరి ఏముంటుంది అక్కడ? ఈకో, ప్రతిధ్వని ఉంటుంది. నువ్వు మెల్లిగా మాట్లాడావు, మెల్లిగా ప్రతిధ్వని వస్తుంది. నువ్వు తిట్టావు, మెచ్చుకున్నావు. ఇంతకీ ప్రతిధ్వని తిట్టిన వాడి మీద కోపం ఉన్నట్ట, మెచ్చుకున్న వాడి మీద ఏలే. ఆ ప్రతిధ్వని గుర్తించడం నేర్చుకోండి గురువుల్లో. అది నేర్చుకుంటే ఈ 3-4 రోజుల్లోనే మీరు ఆ మహాశూన్యానికి వెళ్ళిపోగలరు. అందుకని ఇక్కడ ఆవుల్ని చుట్టూరా పెట్టింది. ఆవుల యొక్క ఉనికి, ఒక ఆవు 1000 రెట్లు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ గా పనిచేస్తుంది. 5 ఆవులు ఉపయోగించుకుంటే చెప్పే కదా, ఇట్ ఆల్ డిపెండ్స్. కానీ మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం మొట్టమొదట నేర్చుకోండి. ఇక్కడ అయినా ప్రపంచం నడుస్తూనే ఉంటుంది, ఆనందమయ్య మా యొక్క జీవిత చరిత్ర మీరు చదివితే ఉందా మీ దగ్గర? ఇది ఇంకా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆనందమయ్య అందరి గురువుల్లోనూ ఇదే జరిగింది, కానీ వాళ్ళ గురువుల యొక్క చరిత్రలో మీకు ఇంకా చాలా బాగా తెలుస్తుంది ఆనందమయ్య మా యొక్క చరిత్రలో. అక్కడ భర్త అని ఇందిరాగాంధీ గురువు, ఆవిడ ఇందిరాగాంధీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏం చెప్తే అది చేసేది. కానీ నేను చెప్పాను కదా మన ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉందంటే జడ్జి శిష్యుడు అయితే గురువు గొప్పవాడు. అందుకని చెప్పాల్సి వస్తుంది ఇందిరాగాంధీ వల్ల ఆవిడ గొప్పతనాన్ని నేను ఆపాదించటంలే, కానీ మనకి అలా చెప్తే కానీ ఆవిడ గొప్పని అనిపించదు మనకి. ఏంటి అక్కడ ఆవిడలో ఉన్నది? నేను చాలా సార్లు ఆవిడ దగ్గరగా కాశీలోనే ఉండేది ఆవిడ, అస్సీ ఘాట్లో ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆవిడ కనిపించదు, నువ్వు ఉండవు. జాగ్రత్తగా నిజమైనటువంటి గురువు దగ్గర మీరు కూర్చుంటే మీకు మనసు ఉండదు. అందుకే నిజమైన గురువు దగ్గర గురుస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఒకటి టెస్ట్, మీ అనుమానాలు కానీ మీ సమస్యలు కానీ అప్పుడు గుర్తురాదాంటే గుర్తొస్తాయి. అదొకటే టెస్ట్, ఇంకెన్ని టెస్ట్ లేదు. వాడు ఎంత గొప్పగా చెప్పుకున్నా, ఇతరులు వాడి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా, మీరు ఏవేవో అడగాలని వస్తారు, ఏవేవో చేయాలని వస్తారు, ఏదేదో చేసేద్దామని వస్తారు, కానీ క్షణానికి ఏమవుతుంది అక్కడ బ్లాంక్. ఎందుకు అంటే వాడు బ్లాంక్ గా ఉన్నాడు కనుక. గురువు యొక్క చరిత్రలో ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏ గురువునా కావచ్చు, అదే శ్రీరేణి కావచ్చు, లారి మాసియా కావచ్చు, శ్రీరామశర్మ ఆచార్య కావచ్చు, అరవిందో కావచ్చు, వీళ్ళందరి యొక్క జీవితంలోనూ బేసిస్ ఏంటి అంటే మౌనము. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువాన. సైలెన్స్ ఇస్ ద కమెంటరీ, మౌనము వ్యాఖ్య అంటాడు పరబ్రహ్మతత్వానికి. అంచేత పరబ్రహ్మతత్వం గురించి చెప్పండి మాస్టరు. మౌనమే పరబ్రహ్మతత్వం గురించి చెప్పలేము, కానీ దేని గురించి చెప్పగలం? మన మనస్సు వేసేటటువంటి వెర్రివేషాల గురించి చెప్పగలం. మీరు ఇలా వెర్రివేషాలు వేయించుకోకుండా చెప్పగలం. చివరికి ఇదంతా ఎటువైపు ఇంగితం చేయమంటున్నావు? సైలెన్స్ ఆ పరమే వ్యోమన్. కానీ ఆ సైలెన్స్ ఎలా ఉండాలి? నేను లేనటువంటి సైలెన్స్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను, నాకు తెలుస్తూనే ఉందిగా నేను కూర్చున్నాను, మీరందరూ కూడా ఎదురుకుండా ఉన్నారు, నాకేం కనిపించడంలే, కానీ నాకు తెలుస్తూనే ఉందిగా మీరందరూ ఉన్నారని. కానీ ఒకనొక స్థితిలో మీరు ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసుకుంటూ ఉంటే సమ్ టైమ్ ఏమవుతుంది, మీరు ఉండరు, ఈ స్థితి ఉండదు, ఏమి ఉండదు, కంప్లీట్ బ్లాంక్ అయిపోతారు మీరు. ఆ బ్లాంక్ స్థితి కంటిన్యూ అవుతే మీలో చాలు, గురువు యొక్క అనుగ్రహం మీకు లభించినట్టే. దాని గురించి తపన చెందండి, దాని గురించి గాభరా పడండి. మిగతా అన్ని ప్రాక్టీసులు కూడా కేవలము ఏంటంటే ఒక నటన. చెప్పే కదా ఇలా చేసుకుంటే వస్తుందేమో, అలా చేస్తే వస్తుందేమో, ఇలా చేస్తే వస్తుందేమో. కానీ మన లక్ష్యము స్పష్టముగా ఉంటే అన్ని సాధనలకి మించినటువంటి సాధన మీరు నిత్య జీవితంలో చేసుకోవచ్చు, డే టు డే లైఫ్లో చేసుకోవచ్చు. ఎవరికి తెలియదు కూడా మీరు సాధన చేస్తున్నారని. ఏమిటది? ఏ కోరిక లేకుండా, ఏ సంకల్పము లేకుండా జరుగుతోన్నది జరగనివ్వండి, దానికి రియాక్ట్ కండి, యాక్ట్ చేయకండి. అంటే డోంట్ డూ ఎన్ యాక్ట్, రియాక్ట్. ప్రకృతిలో అన్ని రియాక్షనే. మీ పిల్లవాడు ఎందుకు ఇంజనీరింగ్ చదవాలి? సొసైటీ చెప్పింది కనుక. రేపు సొసైటీ చెప్తున్న ఇంజనీర్స్ అందరూ పనికిరాదు, అసలు ఎవరైనా ఇంజనీర్ ఉండకూడదుట, ఇంజనీర్గా ఉంటే అసలు వాడు మంచివాడు కాట, అసలు ఎది కాట, టాటాట అన్నారనుకోండి, అంతవరకు అసలు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లవాడిని కూడా మీరు వెనక్కి పిలిచేస్తారు. ఫైనల్ ఇయర్లో ఉన్నవాడు వద్దురా బాబు, ఎందుకు మనకు వచ్చిన కర్మని. అంటే ఈ ఇంజనీరింగ్ కానీ, ఈ డాక్టర్ కానీ, మీ జీవిత విధానాలు కానీ కేవలము రియాక్షన్సే. మీ సుఖ దుఃఖాలు కానీ అన్ని రియాక్షన్సే. మీకు ఇది కావాలి అనేది ఏది లేదు, అసలు మీకేం తెలియదు, అసలు మీకేం కావాలో ఇంచేత మీరెవరో మీకు తెలియరు కనుక. గురు పరంపర యొక్క విచిత్రత మీరు అర్థం చేసుకోండి. చివట అమ్మ యొక్క స్టోరీ ఉంది, ఎంత విచిత్రమైనటువంటి సంఘటనలో, అలాంటి సంఘటనలో మనకి రోజు జరుగుతున్నా ఆవిడ ఎదిగిపోయింది, మనం ఎదిగిపోలేకపోతున్నాం. ఏం జరిగిందిట? ఏమంటారు అది? హరిహర. ఒకతను హరిహర చెప్తున్నాడు ఆ ఊళ్ళో. ఆవిడ కూరగాయలు అమ్ముకునేది, మా చదువు లేదు, ఏమీ లేదు అసలు, ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు అసలు, అక్షరం ముక్క రాదు. చెప్తూ చెప్తూ అతను ఏం చేశాడు, తన పైన ఉంటుంది కదా హరికథ చెప్పుకునేవాడు, ఏంటంటే దాన్ని పైన ఉత్తరీయం, ఉత్తరీయం వేసుకుంటే శరీరాన్ని ఇలా వదిలేయవచ్చు అన్నాడు అని అది ఎదిరేశాడు. అలాగా చెప్తూ చెప్తూ ఏముంది శరీరం అంతకంటే ఇంకేం లేదయా, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని. అంతే, ఏముంది ఇలా వదిలేయవచ్చు అండి. అంతేనా స్వామి అంది, అంతేనమ్మా అన్నాడు. సరే వదిలేశానండి, అయిపోయింది, ఫినిష్, ఇంకేం చేయలే, అయిపోయింది అంతే. దాని తర్వాత ఆవిడ భగవద్గీత మీద భాష్యాలు చెప్పింది, రామాయణం మీద భాష్యాలు చెప్పింది, భరద్వాజ మాస్టర్ గారికి చెప్పింది ఆవిడ. ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన, ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యి కలెక్టర్గా పోస్టింగ్ వస్తే పోస్టింగ్ వదులుకుని ఈ ఫీల్డ్లో దిగినటువంటి వ్యక్తికి కూడా ఆవిడ చెప్పగలిగింది. ఆ లీవింగ్ ఎసైడ్ అహంకారం ఉందే, దాన్ని వదులుకోవాలి. అది ఆ ట్రిక్ అర్థం చేసుకోండి, మహాత్ముల చరిత్ర డిస్కస్ చేసుకోండి మీరు. అది ఎలా అయినా వదులుకోవచ్చు, దానికోసం మీరు ప్రపంచాన్ని వదిలేయక్కర్లేదు, దేశాన్ని వదిలేయక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడ వదిలేయటానికి ఎక్కడికో పారిపోవటం ఎందుకు, అక్కడ ఆ చెట్టును పట్టుకోవటానికి. కానీ చెట్టు కింద పోయి కూర్చుంటావు, వెళ్ళి నాలుగు రోజులు ఆ చెట్టు కింద కూర్చుంటావు, అంతా వదిలేశానని. ఎక్కడికో వెళ్ళి అడుక్కు తినడానికి వస్తావు, ఈ లోపల ఇంకోడోడు ఆ చెట్టు కింద కూర్చుంటాడు, నీకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఆ చెట్టు నాది, ఎందుకు ఆ గందరగోళం అంతా, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్, అదొక మానసిక స్థితి, వదిలేశాను అనేదాన్ని. అని వదిలేశాను అని చెప్పి ఏడిపించుతో కూర్చోకండి ఇంట్లో వాళ్ళని, నిన్ను వదిలేస్తున్నాను, మిమ్మల్ని వదిలేస్తాను. అదో పిచ్చి, రకరకాల పిచ్చులు భారతదేశంలో పిచ్చెత్తిపోతుందన్నమాట గురువులకి. అసలు వాళ్ళకి అర్థం కావటం లేదు ఈ పిచ్చిని ఎలా ఆపాలు. నువ్వు వదిలేశాను అన్నవాడు చెప్పడం ఎందుకు వదిలేశాను అని? వీడు చెప్తూ ఉంటాడు చూశాను సిరిబాల్లో, నిన్ను చంపేస్తాను అని వాడు చెప్తే ఎందుకు చెప్పడం? వాడు చెప్పకుండా ఉంటే అసలు మనం అదే పిచ్చి పని చేస్తాం. ఎందుకు అసలు ఆ పిచ్చి? నీకు మనస్సులో బంధం వదిలేశావు, వదిలే. ఎందుకు 10 మందికి నేను వదిలేశాను అని చెప్తే అర్థం ఏంటో తెలుసా? నువ్వు వదలలేకపోయావని. రెండు రకాలైనటువంటి వదలటాలు ఉంటాయి, ఒకటి రాగము, ఇంకోటి విరాగము. రాగము ఎంత ప్రమాదమో విరాగము కూడా అంత ప్రమాదము. ఏ విధమైనటువంటి విరాగమైనా రాగమే శీర్షాసనం వేసిందనమాట. ఇంత పిచ్చిగా అయిపోయింది భారతీయ ఆధ్యాత్మికత. మీరు చాలా జాగ్రత్తగా అసిధారావృతము ఎక్కడ ఉచితంగా ఉన్నది, ఎక్కడ అనుచితముగా ఉన్నది అనేది అనాలిసిస్ చేయటానికి గురువుల చరిత్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి. అహంకార రాహిత్యము గురువుల దగ్గరికి వెళ్ళటానికి మొదటి మెట్టు అది చెప్పింది, దాన్ని నెమరేసుకోండి బాగా.